சௌந்தரியசார சர்வஸ்வம் மந்தஸ்மித மனோகரம் வந்தாறு ஜனமந்தாரம் வந்தே சாயி மகேஸ்வரம் துரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஜானாக்னி சைலஸ்திதாம் மஜ்ஜன்மாந்தர புண்ணியபாகவசத் பிராப்தம் சத்குரும் சச்ச சாயீஸ்வரம் ஆலம்பேன விஹீனம் வியோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குருரூபம் தத் பிரம்மஸ்ஃபுரதாம் பரம மகேஸ்வரஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தியின భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ వేదప్రోక్తమై బమ్మెర పోతనామాచ్యకృతమైనటువంటి శ్రీమద్ భాగవతంలో దశమస్కంధంలో కృష్ణలీలా తరంగిణిలో విహరిస్తున్నాం మనం. కృష్ణుడు అంటే కర్షతి ఇది కృష్ణ, ఆకర్షణకి పేరు కృష్ణుడు. కృష్ణనామం వినగానే సౌందర్యం, శిల్పితనం, లావణ్యం, లాలిత్యం, మార్దవం, అవ్యాజమైనటువంటి ప్రేమ, చివరగా పరిపూర్ణ జ్ఞానం మనకి అనుభవంలోకి వస్తుంది. అది కర్షతి ఇది కృష్ణ. అందుకనే ఆబాలరాము అనే మాట లేదు, ఆబాల గోపాలం అన్నారు. పసిపిల్లవాడి దగ్గర నుంచి వృద్ధాప్యం 100 సంవత్సరాలు ముట్టినవాడి దగ్గరకి వాడి వరకు కూడా శ్రీకృష్ణుడి యొక్క లీలలు, శ్రీకృష్ణుడి యొక్క శక్తి, అవతారం, ఆ వైభవం పరమానందాన్ని కలిగిస్తుంది గనక అది ఆ బాలగోపాలం అని ఒక అర్థం. బాలుడుగా ఉండి యోగీశ్వర కృష్ణుడు అయ్యేదాకా ఏ క్షణము కూడా ఆయనది విరామమెరుగనే పరిపూర్ణ అవతార విధానం అది. అంతేకాదు కృషితి ఇది కృష్ణ, ఒక్క క్షణం ఊరుకొని వాడు ఎవడన్నా అవతారమూర్తుంటే ఆయన పేరు కృష్ణుడు. అది ఊరుకున్న క్షణాలు లేవు ఆయనకి. ఊరక ఉండే ప్రయత్నం చేసిన వాడు రాముడు, అసలు ఊరకుండా ఉండటానికి ప్రయత్నించిన వాడు కృష్ణుడు. అది 2 ఆస్పెక్ట్స్, ఒకే చైతన్యానికి అది బొమ్మ, ఇది బొరుసు. ఉండాలి చైతన్యం, మానవుడు చైతన్యానికి సంకేతం. మనందరం కూడా ప్రతి క్షణాన్ని జీవించాలి. ప్రతి క్షణం కాసేపు గడిపేసి, కాసేపు నడిపేసి, గడిచినప్పుడు గడవనప్పుడు యాతనపడి, నడవనప్పుడు భయపడి ఉండే కంటే జీవితాన్ని మనం పరిపూర్ణంగా జీవించటానికే ఇక్కడికి వచ్చాం కృష్ణుడిలాగా. అంటే ఒక ఎరుకతో, ఒక స్పృహతో, ఒక ఆనందంతో, ఒక శాంతితో అని అర్థం. కర్షతి ఇది కృష్ణ, కృషితి ఇది కృష్ణ, కుషితి ఇది కృష్ణ. ఖుషి అదే ఉర్దూలో ఖుషి అయింది. అంటే శ్రీకృష్ణుడు ఆనంద స్వరూపుడు. ఆయనకి ఒక వైరాగ్యం, రాముళ్లాగా అప్పుడప్పుడు స్మృతి, పాత జ్ఞాపకాలు రావటం, బాధపడటం, అయ్యో ఈ ప్రపంచం ఇట్లా అయిపోతున్నది అని అనుకోవటం లేదు. ఈ ప్రపంచం ఇంతే, దీనిలో ఉన్న మంచి వాళ్ళని రక్షించటం కోసం నేను వచ్చాను, చెడ్డవాడు ఎవడన్నా ఉంటే వాడిని తప్పకుండా శిక్షిస్తాను, అసలు నా అవతార పరమార్థమే ఇది అని సర్వ జగత్తుకి ప్రకటించినటువంటి వాడు కనుక ఆ పరమేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య లీలా గాథా తరంగిణి ఈ భాగవతం. అయితే అనేక మంది భక్తులు, అనేక మంది భాగవతులు, వాళ్ళంతా మనకి దశమస్కంధంలో తర్వాత తర్వాత ప్రవేశిస్తారు. ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా బాల్య క్రీడలు. అసలు ఆ బాల్య క్రీడలు మనోభిరామంగా ఉంటాయి, హృదయంగమంగా ఉంటాయి, గుండెని తాకుతూ ఉంటాయి. ఎప్పుడైనా మన ఇంట గనక ఒక పిల్లవాడు, మగ పిల్లవాడు గనక పుడితే వాడు మన కృష్ణుడిలాగా ఉంటే బాగుండు అనిపిస్తుంది. పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు మా పిల్ల ఈ కృష్ణుడే రాముడు అయితే బాగుండు అనిపిస్తుంది. అంటే ఈ రెండు రామకృష్ణ అవతారాలు అభేద అద్వితీయ అద్వైత మనోజ్ఞమైనటువంటి పూర్ణావతారాలు కాబట్టి ఆ రెండింటికి నమస్కరిస్తూ ఇవాళ చాలా అతి పవిత్రమైన, అతి విశేషమైనటువంటి రోజు. భాగవతంలోకి వెళ్ళటానికి ముందు కొన్ని విషయాలు మనం అనుకోవాలి. కలియుగం అంతా కూడా దత్తాధీనం. 12 పౌర్ణములు వస్తాయి ఒక సంవత్సరానికి. వికృతినామ సంవత్సరం నుంచి కరణామ సంవత్సరం వరకు వచ్చిన ఈ నెలల్లో ఫలానా ఈసారి ఇది ఫాల్గుణ మాసం. ఈ ఫాల్గుణ మాసానికి ఒక దత్త స్వరూపం అధిదేవత, అధిదైవం. ఆయన పేరు జ్ఞానసాగరుడు. అది ఆ దత్తుడికి అనేకమైన పేర్లు ఉన్నాయి. సిద్ధయోగిని, విశ్వాంబరావధూతని, విశ్వంభరావధూత అని అనేక పేర్లు ఉన్నాయి. కానీ ఈ నెలకి సంబంధించినటువంటి దత్తస్వరూపానికి ఈ పౌర్ణమి నాడు ఆ దత్తుడి యొక్క దివ్యానుగ్రహం అందరికీ లభిస్తుంది గనక ఈ నెల ఉన్నటువంటి దత్తుడి పేరు జ్ఞానగుణసాగరుడు. జ్ఞానగుణసాగరుడు అంటేనే అర్థమైపోతుంది, అంతా ఉన్నదంతా జ్ఞానమే. మనం ఈ విచారణ అంతా చేస్తున్నాం ఏదో కృష్ణుడు కథ చెప్పి కాలం చల్లగొట్టుకోవటానికే కాదు కదా. ఆ వెన్న తీసుకోవాలి, ఆనందాన్ని అనుభవించాలి, లోలోతులకు వెళ్ళాలి, స్పృశించుకోవాలి, స్పర్శించుకోవాలి, విమర్శించుకోవాలి, తడుముకోవాలి, అనుభవాన్ని పొందాలి, అనుభూతిని చిందించుకోవాలి, విభూతిది అయినటువంటి పరమ చరమ స్థాయికి చేరాలి. ఇది మానవ జీవితానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అది రామపరమ, కృష్ణపరమ, సాయి పరమ, ఏ పరమైతే పరమై ఉండాలంతే. ఆ పరమై ఉన్నటువంటి వేళ దానికే పరవశం అన్నారు. పరవశం అంటే అధికానందాన్ని ప్రదర్శించటం కాదు, పరా ఈశ్వరుడికి వశమై ఉండాలి. ఆ పరవశమైనటువంటి వేళ మన మనస్సులు పల్లవిస్తాయి, మనకు అనేకమైనటువంటి అమృత భావనలు కలుగుతాయి. ఆ అమృత భావనలు కలిగేటువంటి దివ్య క్షణాలు ఏవి అంటే, ఇదిగో ఈ ఫాల్గుణ మాసపు పౌర్ణిమ. అయితే ఈ ఫాల్గుణ మాసపు పౌర్ణిమ వైజ్ఞానిక పరంగా చూసినట్లయితే ఏదో ఉత్పాతాలు జరుగుతాయని, జపాన్లో జరిగేదానికి వాళ్ళ చంద్రుడికి సంబంధం ఉందని అనుకుంటున్నారు, కానీ దీనికి దానికి సంబంధం లేదు. అది భౌగోళికంగా ఏర్పడినటువంటి ఒక ఉత్పాతం, అది ఒక సహజ క్రీడ. ఎందుకంటే స్వామి అంటారు హాయిగా చేస్తారు, తీరిగ్గా అనుభవిస్తారు, మంచైనా చెడైనా. కాబట్టి గత చరిత్ర వాటన్నింటినీ చరిత్రకారులు చూసినట్లయితే ఇవాళ ఉన్నటువంటి వారు ఆ జాతి అనుభవించవలసిన దానిని అనుభవిస్తున్నారు అంతే. అలాగే మనమైనా అంతే, పుణ్యం చేశాం, మంచి ఆలోచనలు చేశాం, మంచి వాళ్లతో ఉన్నాం, ఇలాగే అన్ని వేళలా అన్ని సాయంకాలాలు స్వామి పరం చేసుకున్నాం, మనకి దుఃఖం ఎక్కడుంది? లేదు లేదు. అప్పుడప్పుడు ఈ స్వామిని మర్చిపోయినాం, దేవుడు లేడనుకున్నాం, వీడేం నాకు అక్కర్లా రాలేదనుకుంటున్నాం, మనం అనుకున్నట్లుగా జీవితం నడవనప్పుడల్లా పటాలు తిప్పేశాం, ఆయన తిప్పి మొహం తిప్పుకొని ఆయన వెళ్ళిపోతాడు. మనం ఆయన్ని చూస్తూ ఉండాలి, అప్పుడు మాత్రమే ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు. ఇది పరస్పరమైనటువంటి, పరస్పర ఆశ్రయమైనటువంటిది. అందుకే స్వామి చాలా నిర్ద్వంద్వంగా ఒక మాట చెప్పారు, భక్తులు లేక భగవంతుడు లేడు. రోజు కీర్తించాలి, ఆయన విశేషాలు చెప్పుకోవాలి, పునఃపునః చెప్పుకుంటే ఆ భగవంతుడి తత్వమునందు మన యొక్క హృదయం ప్రవేశించి మనకు ఆనందాన్ని కలిగిస్తుంది గనక దేవుడున్నాడు 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 అనుకోమన్నారు. స్వామి పంచాక్షరి చెప్పండి అని అడిగితే, పంచాక్షరి అంటే ఓం నమశివాయ చెప్తారని అందరూ అనుకున్నారు. ఏం లేదు బంగారు, దేవుడున్నాడు అనుకో, అదే పంచాక్షరి. అవి నిజానికి ఐదు అక్షరాలే, దేవుడున్నాడు అంటే. ఆ దేవుడు ఎవరు, రాముడా కృష్ణుడా, నీ ఇష్టం, నువ్వు ఏ పేరన్నా పెట్టుకో, నాకేమి అభ్యంతరం లేదని కూడా అన్నారు స్వామి. కాబట్టి ఈరోజు ఈ పూర్ణిమామాలికలలో ఫాల్గుణమాసం పండిన ఎండిన ఆకులన్నీ నెమ్మదిగా రాలిపోయే సమయం ఇది. మళ్ళీ చిగురాకులు మోసులెత్తే సమయం రాబోతున్నది, వసంతకాలం ఆగమించబోతున్నది. ఆ వసంతకాలంలో సర్వ ప్రకృతి కూడా పురుషోత్తముడికి కైంకర్యం చేయబోతున్నది, తనను తాను అలంకరించుకోబోతున్నది. మోడువారిన చెట్లన్నీ చిగురిస్తున్నాయి, కోయిలలన్నీ కంఠాలు సవరించుకుంటున్నాయి, ఎక్కడెక్కడో చిగురాకుల వెనక దాగి చిగుళ్ళు తిని తమ కంఠానికి ఒక మాధుర్యాన్ని మెత్తదనాన్ని అందించుకుంటూ ఈ పరమ ప్రకృతిని పరమ ఆవేశంతో పరమానందంతో ఉద్వేగంతో ఉత్సాహంతో ఆహ్వానం పలుకుతున్నది గనక రాబోయేటువంటి ఆ ఉగాది సందర్భంగా మీ అందరికీ ఇవాళే శుభకామనలు మంగళ శాసనం చేస్తున్నాను. ఎందుకంటే ఎంతో దూరం లేదు, అది రేపా ఎల్లుండే అంటే వసంతకాలానికి మనం అటు అభిముఖంగా వెళుతూ ఉన్నాం. ఆ వెళుతూ వెళుతూ ఈ ఫాల్గుణ మాసంలో ఉన్నటువంటి జ్ఞానసాగరుడైన దత్తాత్రేయుడి యొక్క దివ్య అనుభవం అనుగ్రహం మనందరికీ కూడా పూర్ణంగా కలుగుగాక. ఎవడు ఈ దత్తాత్రేయుడు? సత్యసాయి భగవానుడే దత్తాత్రేయుడు. ఎందుకని అంటే అసలు స్వామే దత్తస్వరూపం. అది దత్తస్వరూపం అంటే దత్తుడు అంటే మహాస్వామి చెప్పారు కంచి పరమాచార్య, జగత్తుని దత్తత తీసుకున్నవాడు దత్తుడు. అది ఒక అర్థం, ఒక భాగం అది. జగత్తుకి అంకితమైన వాడు దత్తుడు స్వామి. అందుకనే జగత్తుని దత్తత తీసుకున్నారు, తన అవతారాన్ని జగత్తుతో అనుసంధానము చేశారు. కనుక దత్తావతారాలలో ప్రప్రథమ పూర్ణావతారం ఏది అంటే షిరిడీబాబా ఎలా చెప్పుకోవాలో, రెండవ మహాపరిపూర్ణ అవతారం ఏది అన్నప్పుడు చక్కగా హాయిగా సత్యసాయి భగవానుడే ఎందుకనంటే ఈ కలియుగంలో పాప శాప తాపాలతో ఉన్నటువంటిది గనక, అనేక ఉద్వేగాలకి లోనయ్యేది గనక, అనేక విభ్రమాలకి ఆశ్చర్యాలకి లోనయ్యేది గనక, అన్నీ ఉన్నా అశాంతిని ఆశ్రయించే కాలం గనక, కలికాలం గనక, ఇక్కడ పరమ పురుషుడైనటువంటి జ్ఞానసాగరుడైనటువంటి స్వామి యొక్క దివ్య అనుగ్రహం గనక ప్రతివాడికి లభించినట్లయితే ప్రతి హృదయము కూడా శ్రీదత్తమయమవుతుంది. కాబట్టి ఈ సర్వ ప్రకృతి, సర్వ సృష్టి, 14 భువనాలు కూడా సత్యసాయీశ్వర నామ స్మరణంతో పులకించిపోవుగాక. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన అవతారాలన్నీ కొన్ని కొన్ని ప్రాంతాలకు పరిమితమైన అవతారాలు. మన కళ్ళ ముందే నిన్న మొన్న 27 క్రితం స్వామి రాకముందు అనుకుందాం, శిరిడి మహాస్వామి వచ్చినా ఆయన అవతారం కూడా నిజానికి ఒక ప్రాంతానికి కొంతకాలం పరిమితమైంది. కానీ సత్యసాయి భగవానుడు తదనంతర కాలంలో నేను సాయిబాబాను అని ప్రకటించిన తర్వాత కొన్నాళ్లకు కొన్నేళ్లకు శిరిడీబాబా యొక్క జన్మ రహస్యాన్ని బయటపెట్టి ఆ శిరిడి నా పూర్వ శరీరమని, ఆ శిరిడి సాయిగా ఉన్నది నాదేనని, దాని కొనసాగింపే నేనుగా ఈవేళ వచ్చానని ప్రకటించిన తర్వాత చరిత్ర జాగ్రత్తగా గమనిస్తే ఆంధ్రదేశంలో 3 చిన్న దేవాలయాలు ఉండేవి. ఆ చిన్న అంటే 8 విగ్రహాలే ఉండేవి. ఆ శిరిడి బాబా ఒకటి చీరాల మొట్టమొదటిది, 2 గుంటూరు, 2 నిజానికి గుంటూరు, 3 తెనాలి. అంటే ఆ ప్రాంతానికే పరిమితమైనవి. అయితే శిరిడి బాబా ముస్లిం దైవమని ఆ గుళ్ళోకి వెళ్ళొస్తే పంపు కింద స్నానం చేస్తే తప్ప లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు మన పెద్దవాళ్ళు. మన రాముడు మన కృష్ణుడు ఉండగా సాయిబాబా ఏమిటి అని. అంటే ఒకనాడు ఆంధ్రదేశంలో రామాలయం లేని గ్రామం లేదు, ఇవాళ సాయి రామాలయం లేని గ్రామం లేదు. ఎందుకని అంటే ఇది పరిణామ దశ. ఈ కాలానికి, ఈ జాతికి, ఈ యుగానికి దత్తమైనటువంటి ఆ పూర్ణమైన శక్తి స్వరూపం ఏది అంటే సాయి అవతారం. అందుకనే షిరిడి సాయి కేవల శివస్వరూపం, సత్యసాయి శివశక్తి స్వరూపం, ప్రేమసాయి కేవల శక్తి స్వరూపం. మన అదృష్టం చూడండి, శివస్వరూపం నాడు ఉండే ఉంటాం, లేకపోతే శివశక్తి నాడు వచ్చేవాళ్ళం కాదు. శివశక్తి నాడు ఉన్నాం గనక శక్తి రూపంలోనూ ఉంటాం. మన వరకైతే దిగులేదు, మనకి ఇంకొక జన్మ ఉంది, వద్దని అనుకోవద్దు. ఎందుకంటే చూద్దాం ఆ ప్రేమసాయిని కూడా ఆయన ఏం చేస్తారు. ఇన్నాళ్ళు ఆయన చేసినవన్నీ చూశాంగా. ఆయన ఏమంటున్నారంటే, నాకు ఓ చిన్న ముచ్చట ఉంది, ఎంతసేపు నీ చేయటం మీరు చుట్టమేనా, మీరు చేయండి నేను చూస్తానంటున్నారు. సంసిద్ధం అవుదాం. భాగవతం కూడా మనకి నేర్పేది అదే. భాగవతం అంటే పరమేశ్వరుడితో అనుసంధానమై ఉండటం. మన మనస్సుని అన్ని వేళలా దాని యందు నిమగ్నం చేసి ఉన్నట్లయితే ప్రాపంచికమైనటువంటి యాతనలు దూది పింజల వలె తేలిపోతాయి. అనేకమైన అననుకూలాలు ఏర్పడినప్పుడు అవే పరిచ్ఛిన్నమైపోతాయి. అలాగే ఆనందాలు వచ్చినా దానిని జాగ్రత్తగా అనుభవించేటువంటి ఒక నిబ్బరమైన స్థితి మనస్సుకు ఏర్పడుతుంది. ఒక నైర్మల్య సిద్ధి ఏర్పడుతుంది, ఒక నైష్టిక సిద్ధి ఏర్పడుతుంది. ఏ పని చేసినా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా చేసేటువంటి స్థాయికి మనస్సు ప్రయాణం చేస్తుంది. అలా జరగాలి. ఏ పని చేసినా పర్ఫెక్షన్కి ఏం చేయాలి, అక్కడి దాకా వెళ్ళాలి. ఏదో చేశానులే, ఏదో అన్నానులే, ఏదో విన్నానులే కాదు, ఏది అన్నామో పర్ఫెక్ట్గా అనాలి, ఏం విన్నామో పర్ఫెక్ట్గా వినాలి. ఎందుకంటే శ్రవణం చూడండి, అన్నింట్లలోకి ఉత్తమోత్తమమైన సాధన ఏది అంటే శ్రవణమే దివ్య సాధన. ఆ శ్రవణంలో ఏమవుతున్నది, అన్నీ మర్చిపోతున్నాం. ఆ వినటం మీద మాత్రమే ఆ యోగస్థితిని నిలబెట్టుకున్నాం గనక జ్ఞానసాగరుడైనటువంటి దత్తాత్రేయుడు సత్యసాయి భగవానుడు మనందరికీ కూడా ఆ పూర్ణమైనటువంటి సద్బుద్ధిని, ఒక వికాసాన్ని, ఒక విస్తృతమైనటువంటి స్థితిని, పూర్ణత్వాన్ని, అట్లాగే శూన్యత్వాన్ని, అన్నింటినీ కూడా సమంగా అనుగ్రహించుగాక అని అనుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ ఇదిగో ఉయ్యాలలో నుంచి కాస్త నెమ్మదిగా దిగి దిగుతూనే, అసలు ఆ ఉయ్యాల్లో ఉంటేనే ఎలా ఉండేదో మరి దిగాలిగా అనుకున్నాంగా. ఎప్పుడూ ఉయ్యాల్లోనే ఉంటామా, ఆయన ఉండడు మనము ఉండవు. దిగాలి, నేల మీద పడాలి. పడాలి అనగానే పడ్డ తర్వాత ఇక్కడ ఈ ప్రపంచంతో ఒక బాంధవ్యం పెంచుకోవాలి. మనం కాదనుకున్నా అవన్నీ మన చుట్టూ ఏర్పడతాయి. స్వామి చెప్పారు, ఒక్కడిగా వస్తావు, 2 వస్తావు, 20 వచ్చేప్పటికి పెళ్లి చేసుకుంటావు, 2 కాళ్ళు 2 కాళ్ళు 4 అవుతాయి, ఓ ఇద్దరు బిడ్డల్ని గంటావు, ఆ నాలుగు ఈ నలుగు ఆక్టోపస్ అవుతావు అన్నారు స్వామి. అది ఎక్స్పాన్షన్ అంటే స్వామి అలా చమత్కారంగా చెప్తారు. ఆక్టోపస్ అయిపోతాం అనగానే అమ్మో జాగ్రత్తగా ఉండాలి, అన్ని కాళ్ళు నావే కదా, నాలో నుంచి వచ్చినవే కదా, అసలు నా ఒక్కదానిలో నుంచి ఇన్ని కాళ్ళు పుడితే సహస్ర శీర్ష పురుష సహస్రపాద్, ఆ సహస్ర అంటే అనేక 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 అని అర్థం, వెయ్యి అని మాత్రం అర్థం కాదు. కాబట్టి ఆ సహస్ర శీర్షములతో సహస్రపాత్తుతో ఉన్నటువంటి ఆ పురుషుడు ఈ సర్వ జగత్తుని సర్వాధీనం చేసుకుని నడిపించుగాక అని మంగళాశాసనం చేస్తూ పూతన సంహారకాండతో నిన్న మనం పూర్ణం చేసుకున్నాం. పూతన మరణించిందని పూతన వధ అని రాయకూడదు మనం, ఎందుకంటే పూతన వధింపబడలేదు, పూతన ఉద్ధరింపబడింది, పూతన మోక్షాన్ని పొందింది. ఎలా పొందింది? బలిచక్రవర్తి కాలంలో శ్రీమన్నారాయణుని తన తల్లిదండ్రులు వటువుగా ఉండగా ఆ హేమపాత్రలో కాళ్ళు గడుగుతున్నటువంటి వేళ ఆ రత్నమాల పేరుతో ఉన్నటువంటి ఆమె చూసింది. చూసి ఇటువంటి బిడ్డ ఉంటే వాడికి పాలిచ్చి పోషించుకోవాలి అని ఒక చిన్న కోరిక. భగవంతుడు అలాగే అన్నాడు, ఆయన అన్నింటికీ అలాగే. స్వామి చెప్పారు, అవునన్న వారికి ఎస్ 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 అదిట, కాదన్న వారికి నో నో నో, వద్దంటే తథాస్తు, కావాలి అంటే తథాస్తు. ఆయనది ఒకటే తథాస్తు, అట్లే అవుగాక అని అర్థం, దాని అర్థం. అయితే ఎప్పుడైతే తన తండ్రిని పాతాళంలోకి త్రివిక్రముడై తొక్కేశాడో అదే రత్నమాల అంటే అదే బలికూతురు ఒక మాట అన్నది, ఎవరినైతే నేను కని పెంచి పాలించి పోషించాలని అనుకున్నానో అటువంటి వాడికే పాలిచ్చి సంహారం చేస్తాను నా తండ్రి వాదించాడు అన్నది. ఆయన తథాస్తు అలాగే కానీ అన్నాడు. చంపగలడా? పరమాత్మను ఎవరు చంపగలరు, ఎందుకంటే ఆత్మకు చావు లేదు, ఆత్మకి పుట్టుక లేదు, ఆత్మకి ఎదుగుదల లేదు, ఒరుగుదల లేదు, ఏదీ లేదు. కాబట్టి ఏమీ లేని దానిని ఏమీ చేయలేము. ఆత్మ పరిస్థితే ఇదైతే ఇక పరమాత్మ పరిస్థితి ఏమిటి అని ప్రశ్న. అందుకే నిన్న వేదవ్యాసుల వారు మన పోతనామాచ్యుడు ఒక మాట అన్నారు, విషమిచ్చిన పూతనకే ఇంత దివ్యధామం దొరికితే అమృతతుల్యమైనటువంటి ఆ ప్రేమతో రంగరించినటువంటి స్తన్యమిచ్చిన యశోద పరిస్థితి ఏమిటి, అసలు ఆమెకేం దొరుకుతుంది అని. ఏం దొరకాలో దొరికింది, దొరకటం దొరకటమే పరమాత్మ దొరికాడు, ఇంకేం కావాలి? పరమాత్మని సాకింది, పెద్దవాడిని చేసింది, మరి ఆ సాకిన తల్లి తల్లులందరికీ కూడా ఉద్ధారణ తప్పదు, తథ్యం. అందుకనే స్వామి కూడా ఈ అవతారంలో చూడండి, కరణం సుబ్బమ్మ మీద అధికాధికమైన ప్రేమ చూపించేవారు స్వామి. ఆమెకున్న దానం, ఆమెకున్నటువంటి ఓర్పు సహనం, ఆమెకున్నటువంటి ఔదార్యం, స్వామి పట్ల అనన్య భక్తి, జ్ఞానాధిక్యమైన భక్తి, ఆమె ఎన్నడూ స్వామిని ఒక పిల్లవాడుగా మానవుడుగా ఆవిడ చూడలే. అసలు చూడటమే దైవమే ఇలా వచ్చింది, చాలా ఆశ్చర్యం. అంటే స్వామి కరణం సుబ్బమ్మగా తెచ్చుకున్నారు ఆయన. ఒక తల్లి ఉండాలి ఈ ప్రపంచంలో, కనటానికి ఒకరు, కనుగొనటానికి మరొకరు. ఆ కనుగొన్న తల్లి ఈశ్వరమ్మ, అలాగే కనుగొన్న తల్లి ఎవరంటే యశోద, కన్నది ఎవరంటే దేవకి. ఈ మురిపాలు, ముద్దులు, ఆనందాలు, ఈ కాస్త ఆ ఎదుగుదలలో ఉన్నటువంటి మాధుర్యాలు అనుభవించింది ఎవరు అంటే ఆ యశోదే. ఆ యశోదకు కూడా ఆవిడ జన్మ కూడా చాలా గొప్ప జన్మ, అది కూడా వరంతో కూడినటువంటి జన్మ. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మగా అక్కడికి చేరి ఆమెకు ఉద్ధారణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. బాల్య క్రీడావర్ణనలోకి వెళ్లే ముందు ఆయన ఇంకో రెండు పనులు చేశాడు. నవనీతం అంతరార్థం కోసం ఆ రెండు స్థూలంగా చెప్పుకుందాం. ఒకటి శకటాసుర వధ. శకటాసుర వధ ఎలా జరిగిందంటే, యశోద పిల్లవాడితో ఆడుకుంటూ ఉన్నది. యశోద, రోహిణి ఇద్దరూ కూడా పక్కపక్కన కూర్చొని ఏవో కబుర్లాడుతూ ఈ పిల్లవాళ్ళిద్దరూ మన కళ్ళ ముందు చక్కగా పెరుగుతున్నారు, ఎంత హాయిగా ఉన్నారని అనుకుంటూ ఉన్నటువంటి వేళ ఈ బాలకృష్ణుడు కాస్త దొర్లుకుంటూ అట్లా వెళ్ళాడు. దొర్లుకుంటూ వెళితే అక్కడ ఒక బండి ఉన్నది, ఆ బండికి ఆయన బొటన వేలు తాకింది. తాకగానే ఒక్కసారి రెండు ముక్కలైపోయింది, బండి ముక్కలైపోయింది, దానిలో నుంచి ఒక శకట అసురుడు బయటకు వచ్చాడు. రాక్షస సంహారం జరిగింది అక్కడ కూడా, అది రెండవది. అయితే అది కథ. ఓ రాక్షసుడు వచ్చాడు బాలకృష్ణుడి చేతిలో, వాడు పోయినాడు, అది మనందరికీ తెలిసిందే. అసలు శకటము అంటే ఏమిటంటే, శ అంటే సుఖం, కథము అంటే కట్ అయిపోవటం, నశించిపోవటం. సుఖం నశిస్తే తప్ప ముక్తి దొరకదు. ముక్తి అంటే ఏమిటి? సుఖము, సంతోషము, ఆనందము, మూడు మాటలు ఉన్నాయి. సుఖము అనేటువంటిది ఓ మంచి ఏసీలో మంచి ఎండవేళ హాయిగా అది వేసుకొని ఓ పరుపు మీద పడుకొని ఎవడు మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే దాని పేరు సుఖం. సంతోషం ఏమిటి? మనకు కావలసింది తృప్తిగా కడుపు నిండా తిని ఇక చాలు అనేదాకా తిని కాస్త ప్రయాసపడి ఆయాసాన్ని తెచ్చుకొని దానిలో కూడా ఆనందాన్ని అనుభవిస్తే దాని పేరు కాస్త సంతోషం. సుఖము, సంతోషం ఈ రెండు వస్తువులకు సంబంధించినవి. ఇక ఆనందం ఉన్నదే అది తలచుకొని తలచుకొని పొందేది ఆనందం. ఓ స్వామిని ఒకసారి చూశాం, ఎప్పుడో 50 ఏళ్ళ నాడు చూసాం అనుకుందాం. తలచుకొని తలచుకొని ఆయన మొదటిసారి ఎలా చూశామో ఇవాళ్ళకి కూడా అనుకుంటాం. ఈ మధ్యలో కొన్ని వేల సార్లు చూసి ఉండొచ్చు. మొదటిసారి చూసిన ఆ చూపు ఉన్నది చూడండి, నిన్న చూచి తలచి పులకించి అబ్బురపడి ఎంత అందమైన మాటలు అవి. ఈ స్థాయిలన్నీ అనుభవిస్తూ వచ్చాం, కానీ ఏం చేశామంటే మొదట్లో చూశాం. ఆ చూసినప్పుడు ఏ ఆనంద అనుభూతి కలిగిందో అది కేవలం మనుష్యానందం. మనుష్యానందం నుంచి మనీషానందానికి వెళ్ళాలి. మనీషానందం అంటే ఈ ఆనందాన్ని ఇంకొక వ్యక్తితోనన్నా పంచుకునే ఆనందం పేరు మనీషానందం. మనీషానందంలో నుంచి ఒక గాంధర్వ ఆనందంలోకి వెళ్ళాలి. ఎందుకంటే మనందరం కూడా ఒక గంధర్వ స్థితిలో వచ్చాం. ఎందుకు? ప్రతి వారికి ఒక ప్రజ్ఞ ఉంది, ఏదో ఒక ప్రజ్ఞ. ప్రజ్ఞ లేకుండా జీవుడు లేడు. దానికి గాంధర్వ విద్య అని పేరు పెట్టారు గనక అది గంధర్వ ఆనందం. ఓ బాగా బొమ్మ వేసేవాడు ఉన్నాడు, బాగా పాడేవాడు ఉన్నాడు, బాగా ఆడేవాడు ఉన్నాడు. వీళ్ళందరికీ కొన్ని ఆనందాలు ఉన్నాయి. ఆ ఆనందం గంధర్వ ఆనందం. అది గంధర్వానందంలో నుంచి మానవ గంధర్వానందంలోకి వెళ్తాడు. మానవ గంధర్వానందం అంటే మా నవ, నేను కొత్త కాదు, నేను చాలా పాతవాడిని. ఈ ఆనందం అంతా నేను ఎక్కడి నుంచో తెచ్చుకున్నాను అన్నటువంటి మానవ గంధర్వానందంలో చుట్టూ ఉన్నవారికి కొంత ఆనందం కలిగిస్తాడు. మానవ గంధర్వానందంలో నుంచి ఒక ఉదాత్త స్థాయికి వెళుతున్నప్పుడు దేవగంధర్వానందమును మరొక స్థాయిని అందుకుంటాడు వాడు. ఆ దేవగంధర్వానందంలో దివ్యమైనటువంటి తన ఆత్మ యొక్క కదలికలాగా కేనోపనిషత్తు చెప్పినట్టుగా ఇంద్రియాల యొక్క ఈ చలనాలు స్పందనలు ఈ దేనికి ఎక్కడి నుంచి అంటే ఆత్మ యొక్క సంచలనాలు ఏవన్నీ. ఆత్మ అటు ఇటు ఒక చిన్న కమాండ్ ఇచ్చిన కారణంగా కుడిపత్తి వెళ్దాం, సిరిడి వెళ్దాం, తిరుపతి వెళ్దాం అని అంటున్నది ఎవరు, అనిపిస్తున్నది ఎవరంటే లోపల ఉన్నటువంటి ఆత్మ. ఆ సంచలనం కారణంగా అనేకమైనవి జరుగుతాయి గనక అది మానవ గంధర్వానందాన్ని దాటి దేవగంధర్వానందము అన్నారు. దేవగంధర్వానందం తర్వాత ప్రజాపితానందము అని ఇంకొక ఆనందరేఖ ఉంది. ఆ ప్రజాపితానందం అంటే ప్రజాపిత అంటే బ్రహ్మ. ఆ బ్రహ్మయే సృష్టిగా సర్వ జగత్తుగా ఉన్నది గనక మన కదలిక చేత, మన మెదలిక చేత, మన ప్రవర్తన చేత, మన ఉనికి చేత, మన అస్తిత్వం చేత, మన వ్యక్తిత్వం చేత, మన జీవన విధానం చేత సర్వ జగత్తుకి ఆనందం గనక కలిగించినట్లయితే దాని పేరు ప్రజాపిత ఆనందం. అది ఈ ప్రజాపిత ఆనందంలో కూడా ఎక్కువ కాలం ఉండటానికి వీల్లేదు, పితృపిత ఆనందానికి వెళ్ళాలి. ఈ ప్రజాపితకు పితృడు ఒకడున్నాడు. ఆ పితృడు ఎవడంటే సకల మూలమైనటువంటి సదాశివుడు ఉన్నాడు. ఆ సదాశివ శబ్దము మహోన్నతమైనటువంటి శబ్దం. మనందరికీ మూడు మూర్తులు అలవాటు, బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తులు అంటాం. త్రిమూర్తులు మాత్రమే కాదు పంచమూర్తులు వాళ్ళు. ఆ పంచమూర్తులు ఎవరు అంటే ఇదిగో బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర ఈశ్వర సదాశివ. అది ఆ సదాశివ స్థాయికి వెళ్ళినటువంటి వాడు ఆ పూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తాడు గనక అది పితృపిత ఆనందరేఖ అన్నారు. ఆ ఆనంద స్థాయికి వెళ్ళినటువంటి వాడు పరమచరమైనటువంటి హిరణ్య గర్భానందానికి వెళ్ళాలి. హిరణ్య గర్భానందానికి ఉదాహరణ ఏమిటి? సత్యసాయి భగవానుడే హిరణ్య గర్భానందానికి సంకేతం. ఆయన చూడండి, 100,000 మంది రానివ్వండి, ఒకే ఆనందం. ఎవ్వడూ లేడనుకోండి, ఒకే ఆనందం. అంటే స్థితిలో మార్పు లేదు, ధృతిలో మార్పు లేదు, ఆదృతిలో మార్పు లేదు, గతిలో మార్పు లేదు. ఏ మార్పు లేదో, దేనికి చెలించటం లేదో, కానీ అన్నింటినీ చెలింపజేయగలుగుతున్నారో, దేని వలన ఆనందాన్ని పొందటం లేదో, అన్నింటికీ తాను ఎట్లా ఆనందాన్ని ఇస్తున్నాడో, ఇదంతా హిరణ్య గర్భానందానికి సంకేతం. ఆయన్ని చూడగానే మనకు ఆనందం కలగటం ఏంటి? మరి మిగతావన్నీ అన్నీ చూస్తున్నాం, కొన్ని వేల లక్షల దృశ్యాలు చూస్తున్నాం, ఆనందం కలగటలేదే. అది హిరణ్య గర్భానందం అంటే అది అబ్సల్యూట్ ప్యూరిటీ, శుద్ధ చైతన్యాన్ని సాకారంగా దర్శనం చేస్తున్నాం కనుక మనకు కూడా దానిలో నుంచి వచ్చిన ఆతాను ముక్కలమే గనక మనకి ఆ దానితో అనుసంధానమైనప్పుడు మనకు ఆనందం కలుగుతుంది అని అర్థం. కాబట్టి హిరణ్య గర్భానందం కొని తెచ్చుకునేది కాదు, ఉన్నదే మరచిపోయాం. మరి మరచిపోయిన దాన్ని ఎలా పట్టుకోవాలి అని గురువు వచ్చి గుర్తు చేస్తాడు. గురువు పని అంతే, గురువు ఏమీ చేయడు, వచ్చి ఇదిగోనైనా నువ్వు హిరణ్య గర్భానందాన్ని పొందు అని చెప్తాడు. శ్రీకృష్ణుడి యొక్క బాల్య క్రీడ అంతా కూడా ఈ హిరణ్య గర్భానందానికి సంబంధించిందే. మాటలు లేవు కానీ చేతలన్నీ ఆ లీలలన్నీ కూడా పరమాత్మని కైవసం చేసుకునేటువంటి దివ్య జీవనమైనటువంటి భక్తి మార్గంగా ఒక ఉపాయనంగా వేదవ్యాసుల వారు పోతనామాచ్యుడు మనకు ఆవిష్కరిస్తారు. కాబట్టి శకటము అంటే సుఖం నశిస్తే తప్ప, సుఖం పట్ల అపేక్ష నశిస్తే తప్ప, సంతోషాల పట్ల ఒక నియంత్రణ లభిస్తే తప్ప, ఆ హిరణ్య గర్భానందాన్ని అందుకుంటే తప్ప ముక్తి లేదు అని అర్థం. ముక్తి దేని నుంచి ముక్తి కోరుతున్నాం? మనకు అన్నీ కావాలి కానీ ముక్తి అడుగుతున్నాం. అన్నింటితో పాటు దొరికేది ముక్తే? అన్నీ వదులుకోగలిగితే మిగిలేది ముక్తి. దేన్ని వదిలిపెట్టాం? దేన్ని వదిలిపెట్టలేదు కదా. అన్నీ మన దగ్గర మూటలు పెట్టుకున్నా, ఈ మూట ఆ మూట ఆ మూట, మూటల మధ్యలో కూర్చున్నా ముక్తి కావాలంటున్నా. మూటలన్నీ విప్పు, మూటలన్నీ కాదనుకో, అప్పుడు అదే విముక్తం. భగవాన్ రమణ మహర్షి కూడా చాలా అందంగా ఆయన జ్ఞానైక స్థాయిలో మాట్లాడారు. దేని నుంచి ముక్తి? దేహముగా కనపడుతున్నటువంటి ఆ నేను పట్ల ఉన్న అహంకారం వదులుకోగలిగితే అది నిత్యముక్తి అన్నారు. దేహాత్మభావన విడనాడాలి. మనందరం దేహమే నేనుగా, మేనే నేనుగా భావన చేస్తూ జీవితం కొనసాగిస్తూ ఉంటాం. మేనుని నడిపిస్తున్న ఒక నేను ఉన్నదన్న స్పృహ అది అనదానందాన్ని, అమలినమైన ఆనంద స్థాయిని మనకి అందింపజేస్తుంది గనక అక్కడ ఆ శకటాన్ని భంగం చేశాడు. ఆయన భంగం చేసి ఎలా పడుకున్నట్టంటే విరిగిపోయినటువంటి ఆ చక్రాల మధ్య పడుకొని ఉన్నాడు. ఇరుక్కుపోయినట్టుగా పడుకొని, ఇరుక్కుపోయిన వాడు ఏడవాలి కదా, ఆనందిస్తున్నాడట, హాయిగా కాలుపుతూ ఆనందిస్తున్నాడు. అది చూసింది యశోద. చూసి మళ్ళీ పిల్లవాడికి మళ్ళీ మాయలో పడిపోయింది. వాడికి ఏదో దృష్టి తేలింది, ఏదో గ్రహాలు ఆవరించినాయి, పిశాచాలు వీడి చుట్టూ తిరుగుతున్నాయి అనుకున్నదే తప్ప వీడి బొటనవేలు తాకటం ఏమిటి, ఆ బండి విరిగి కింద పడిపోవటం ఏమిటి, దాంట్లో నుంచి ఓ రాక్షసుడు రావటం ఏమిటి, ఆమె ఊహకి అందనటువంటి స్థితి అది. ఆ స్థాయికి వెళ్ళటానికి తల్లి పట్ల కూడా పరమాత్మ అనేకమైన సన్నివేశాలు సృష్టించాడు. అయితే మాయావరణ ప్రభావం చేత, యోగమాయ ప్రభావం చేత అంతకంటే తెలుసుకునే అవసరం యశోదకి లేదు గనక పరమాత్మ స్మృతి విస్మృతి రెండూ కలిగిస్తూ, అంటే మనం తెలుగులో మరపు తెరపు అంటాం, వీడు నా బిడ్డ కాదేమో దేవుడేనేమో అని ఒక్క క్షణం, అమ్మో దేవుడైతే నాకొద్దు నాకు నాకు బిడ్డగా ఉంటే చాలు అని రెండు, అది మరపు తెరపు. దేవుడుగా ఉంటే పూజ చేయాలి, బిడ్డగా ఉంటే ఆడుకోవచ్చు హాయిగా. ఆమె కోరుకున్నది ఏమిటంటే ఆ బిడ్డతో ఆ సహజ వాత్సల్యాన్ని కోరుకున్నది. అందుకనే వాత్సల్య భక్తిలో యశోద పరిపూర్ణమైనటువంటి స్త్రీమూర్తి. పరమాత్మ స్వయంగా తన బిడ్డ అయినప్పటికీ కూడా పరమాత్మ భావం నాకు అక్కర్లేదు, నాకు మా బాలకృష్ణుడే కావాలని కోరుకున్నది గనక అదే ఇచ్చాడు ఆయన. ఇందాకన్నాగా మనం ఏం కావాలంటే తథాస్తు, స్వామికి దండం పెట్టుకెళ్ళాను పరీక్ష బాగా రాశానంటాడు. ఆ దండం పెట్టినప్పుడు ఆయన తథాస్తు అన్నాడు, అందుకే నువ్వు బాగా రాశావని అర్థం. అది రాసింది నువ్వే, కానీ రాయించిన వాడు ఉన్నాడు, వాడిని గమనిస్తూ ఉన్నట్లయితే ఈ శకటాసుర సుఖాన్ని వదులుకోవాలి, ముక్తిని పొందాలి.